Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం March 1, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ప్రియమైన మైండ్ మీడియా శ్రోతలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. హోలీ పర్వదినం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వస్తుంది. ఇందుకు సంబంధించిన పురాణ గాథను తెలుసుకుందాం కదా. అయితే మరొక్కసారి దాన్ని చెప్పుకుందాం. ఏమిటి అనేది, రాక్షస రాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు నామస్మరణతో ఉన్న ప్రహ్లాదుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు. హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని తీసుకుని అగ్ని ప్రవేశం చేయమన్నాడు. ఆమెకు లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమీ చేయలేదు. అన్న ఆజ్ఞతో బాలుడన్న ఎలాంటి కనికరం లేకుండా హోలిక ప్రహ్లాదుణ్ణి ఎత్తుకుని అగ్నిగుండంలోకి వెళ్తుంది. అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండే ఆ పరమాత్ముడు మౌనంగా ఉండగలడా? ఆ చిద్విలాసమూర్తి వెంటనే ప్రహ్లాదుణ్ణి మంటలు తాకకుండా అనుగ్రహించాడు. వెంటనే ప్రహ్లాదుడు సురక్షితంగా మంటల నుంచి బయటకొచ్చాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, హోలికకు వరం ఉంది కదా అని. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వర ప్రభావం ఉంటుంది. బాలకుడైన ప్రహ్లాదుని తీసుకుని మంటలో ప్రవేశించడంతో ఆ వరం ఫలించకుండా పోయింది. హోలిక చనిపోయిన దినాన్ని పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారు. చిన్ని కృష్ణుడు బాల్యంలో బృందావనం, గోకులంలో చేసిన కార్యాలను గుర్తు పెట్టుకునేందుకు ఈ పర్వ దినాన్ని రంగురంగులతో జరుపుకుంటారు. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు. మన్మధుణ్ణి పరమేశ్వరుడు భస్మం చేసిన రోజు కూడా ఇదే. అందుకనే హోలీ రోజే కామదహనం కూడా నిర్వహించడం సంప్రదాయం. అయితే హోలీ పండుగ రోజు రంగులు పూసుకోవాలన్న సంప్రదాయం తరతరాలుగా వస్తుంది కాబట్టి రంగుల్ని చల్లేసుకుంటే సరిపోదు. అందులో ఏవి సెలెక్ట్ చేసుకుంటున్నాము అన్నది చాలా ముఖ్యం. ఏమంటారు, సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన రంగుల్ని ఎంచుకోవడం ఉత్తమం. లేకపోతే రకరకాల కెమికల్స్ వాడి ఎన్నో రంగులు తయారు చేస్తున్నారు, వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అసలే మామూలు పొల్యూషన్ లేదు మన హైదరాబాద్లో. అలాంటిది హైదరాబాద్ అనే కాదు, మొత్తం ఎక్కడ చూసినా పొల్యూషనే కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గోతులు తవ్వేసి రోడ్లు వేయకుండా అలాగే ఉంచేశారు. సో ఆ దుమ్మంతా గాల్లో కలిసి మామూలుగా లేదు అసలు. సో దాంతోపాటు ఇది కూడా ఆ ఇన్ఫెక్షన్కి తోడు, ఆ పొల్యూషన్కి తోడు, ఇది కూడా ఎక్స్ట్రా ఏమంటారు బంపర్ ఆఫర్ టైప్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటిదేవి లేకుండా సహజ సిద్ధమైన రంగుల్ని ఎంచుకుని మనసారా హోలీని ఆస్వాదించండి. అండ్ ఇంకొకటి, కోడిగుడ్లు కొట్టుకోవడం, టమాటాలు కొట్టుకోవడం అది చిన్నపిల్లలు చేసే పనే కాదనట్లేదు. అండ్ ఇంకొకటి ఇందులో చెప్తాను, హాస్యాస్పదం ఏంటంటే కోడిగుడ్డు జుట్టుకి చాలా మంచిది అని చెప్పేసి చిట్కాల్లో చెప్తూ ఉంటారు. మనం చాలాసార్లు చదువుంటాం, వినుంటాం, చూసుంటాం కూడా. అయితే ఇప్పుడు కోడిగుడ్లు ఇలా కొట్టుకోవడం వల్ల న్యాచురల్గా పనిచేస్తుంది అని చాలాసేపటి వరకు అలాగే ఉంచుకుంటారు. అండ్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యే ముందే మా పక్కింట్లో అది కడుగుతున్నారు కంప్లీట్గా. నాకు తెలిసి 101 గుడ్లు లెక్క పెట్టుకుని మరీ కొట్టుకున్నారట వాళ్ళు. సో వస్తూ వస్తూనే స్మెల్ గుప్పు మంది అలాగా. అలా కాదు, కొంచెం నీట్గా ఉండాలి ఏదైనా సరే, మరీ అంత ఉండకూడదు. అంటే ఇది నా ఒపీనియను, ఎవరి మనసును నొప్పించడానికి కాదు నేను చెప్పేది. సరే, మొత్తానికి హోలీ అయితే హ్యాపీగా జరుపుకోండి. అండ్ రేపు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళే వాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు ఆ కలర్స్ వదిలించుకోవడానికి నానా తంటాలు పడతారు. అలాంటివి ఏం చేయకండి. కొన్ని కొంచెం టైం పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది అది వదలడానికి. ఎవరు ఏమీ అనుకోరు కాబట్టి హ్యాపీగా మీ వర్క్ ప్లేస్కి వెళ్ళిపోండి. నెక్స్ట్, ఎలాగూ రంగుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక చిత్రకారుడి గురించి కూడా మాట్లాడుకుందాం. కొంతమంది పల్లెటూరు పోరగాళ్లకు చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఊళ్ళో చదువు పూర్తయ్యాక వెంటనే పట్టణం వెళ్ళిపోవాలి, అనక డాక్టర్, యాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఇలా రకరకాల రంగుల కళలు కనడం కామన్. ఇప్పుడు నేను చెప్పబోయే కుర్రాడు కూడా అందరిలాగానే తను కూడా 10th ఇంటర్ అయ్యాక పట్నం వెళ్లాలనుకున్నాడు. ఇంజనీరో, డాక్టరో, యాక్టరో అవడానికి మాత్రం కాదు, చిత్రకారుడు కావాలి అని, తనలోని చిత్రకళలకు మరింత మెరుగులు దిద్దుకోవాలని, అలా బొమ్మల్లోనే బతకాలని. ఇంట్లో వాళ్ళు నొసళ్ళు చిట్లించినా భుజాన సంచేసుకుని ఆ సంచిలో 2-3 పెన్సిళ్ళు, 4 తెల్ల కాగితాలు వేసుకుని హైదరాబాద్ రైలెక్కేశాడు. కట్ చేస్తే అనేక సినిమా కష్టాల నడుమ కృషివరుడయ్యాడు. మెచ్చుకోదగ్గ చరిత్రకారుడయ్యారు, చిత్రకారుడయ్యాడు. అందరూ గీసిన దారిలో వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాడేమో గాని బ్రష్లు పెన్సిళ్ళు వదిలేసి తన కొనదేలిన ముక్కునే కుంచగా మలుచుకుని ఎడాపడా బొమ్మలు గీసిపారేశాడు. ముక్కుతో బొమ్మలా అంటారా? అందుకే ఆ యువ చిత్రకారుడి సత్యవోలు రాంబాబు బొమ్మల వైచిత్రం గురించి మీకు చెప్తాను, వినండి. ఏందయ్యా నువ్వు ముక్కుతో బొమ్మలేస్తావా అని కాస్తంత అనుమానంగా చూసిన వాళ్లను తన బొమ్మలతో ముక్కున వేలేసుకుని ఆ బొమ్మల్నే తదేకంగా చూసేలా చేస్తాడు రాంబాబు. అలా ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోయిన వాళ్లలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్దోళ్లు చాలా మందే ఉన్నారు. ఇంతకీ ముక్కుతో బొమ్మలేంటయ్యో బాబు, ఇట్ ఈస్ పాసిబుల్ అని ఇంగ్లీష్లో అడిగిన వాళ్ళు లేకపోలేదు. ఎక్కడో శ్రీలంక, కొరియా నుంచి ఇతగాడి నాసికా చిత్రాలపై డాక్యుమెంటరీ చేయడానికి విదేశీ ప్రసార సాధనాలు పరిగెత్తుకుని ఇండియాకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దగ్గర వేగివర. అక్కడ 10-12 తరగతులు చదువుకున్నాడు. మిగతా స్నేహితులు బీఈడి కోర్సులు పూర్తి చేసి బడి పంతులు అవ్వాలనుకుంటే ఈ రాంబాబు మాత్రం బొమ్మలేసి ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు. ఒరే రాంబాబు, నువ్వు భలే బొమ్మలేస్తున్నావు రోయ్ అని భుజాన చెయ్యేసి భీకరంగా పొగిడేసిన వాళ్లే బొమ్మలేమైనా కూడు పెడతాయా అని నిరుత్సాహపరిచిన వైనాలు ఉన్నాయి. చిత్రకళపై పెద్దగా అవగాహన లేని కుటుంబ సభ్యులు కూడా ఈ బొమ్మల సంగతి నీకెందుకురా, శుభ్రంగా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే చదువుకోకూడదా అని కాస్తంత మనేదగా అన్నా గాని ఎందుకో అవన్నీ రాంబాబు బోరకెక్కలేదు. మనసంతా బొమ్మలపై ధ్యాసే, ఆ ధ్యాసే ఊళ్ళో కాలు నిలవకుండా చేసింది. ఊరు వదిలేసి దాంతో హైదరాబాద్ లో పడ్డాడు రాంబాబు. బొమ్మలేస్తూ బతకాలనుకోవడం అంత ఈజీ కాదు. బొమ్మలేయడం అనేది పెద్ద క్వాలిఫికేషను కాదు అనే విషయం చాలా తొందరగానే అర్థమైంది రాంబాబుకి. ఎందుకంటే హైదరాబాద్ లో రాంబాబు లాంటి ఆర్టిస్టు బాబులు చాలా మంది ఉన్నారు అని, వాళ్ళు కూడా బొమ్మలంటే తెగ పిచ్చితో ఊరు వదిలేసి వచ్చిన వాళ్ళని మెల్లగా అర్థమైంది. కానీ బొమ్మలు పిచ్చోడు కదా, మనసు పక్కకు మళ్లకుండా ఏదేమైనా సరే బొమ్మలేయడమే జీవితంగా చేసుకోవాలనుకున్నాడు. బ్యాచులర్ గా ఉన్న చోటనే ఇరుగు పొరుగు పిల్లలకు బొమ్మలు నేర్పించడం మొదలుపెట్టాడు. అలా కాస్తంత ఆర్థిక ఆసరా తోడయ్యింది. అలా అలా సర్కిల్ పెరిగింది. ఫ్రీలాన్స్ గా బొమ్మలేసే పనులు వస్తున్నాయి. పర్వాలేదు, బొమ్మల్ని నమ్ముకుంటే ఏం కాదులే అనే ధైర్యం వచ్చింది. ఇంట్లో వాళ్లకు కొడుకు బాగానే ఉన్నాడు అనే ధైర్యమూ వచ్చింది. అలా రోజులు గడిచే కొద్దీ హైదరాబాద్ ఆర్టిస్ట్ లోకంలో తానొక గుర్తింపు గల ఆర్టిస్ట్ గా మారాడు. తనకు తెలిసిన విద్యకు మరింత పదును పెట్టుకున్నాడు. వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి బిఎంఎఫ్ఏ డిగ్రీ కూడా పూర్తయింది. ఆర్టిస్ట్ గా రమ్మని స్కూల్, కాలేజ్, అడ్వర్టైజ్మెంట్, ముద్రణ కంపెనీలు పిలిచినా వెళ్లలేదు. సొంతంగానే డ్రాయింగ్ స్కూల్ పెట్టుకున్నాడు. ఇదంతా చాలా శరవేగంగా మనం చెప్పుకున్నాం గాని మధ్యకాలంలో పేద కష్టాలు పీతమన్నట్టు రాంబాబు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నమ్మిన బొమ్మ కోసం కష్టాలు పడ్డాడు. ఆకలి పస్తుల్ని చిరునవ్వుతోనే దాటేశాడు. అలా ఆర్టిస్ట్ గా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హైదరాబాద్ లాంటి మహానగరాన ఆర్టిస్ట్ కమ్ ఆర్ట్ టీచర్ గా స్థిరపడ్డం మాటలు కాదు. నిజమే, చేతల్లోనే ఊర్లో వాళ్లకు తోటి వాళ్లకు నమ్మకం కలిగించేలా ఎదిగాడు. ముందనుకున్నట్టు మనం వేస్తున్న బొమ్మలు అంతకుముందు ఎవరో వేసినట్టుగా ఉంటే అందులో స్పెషలే ఉంది. ఆర్టిస్ట్ గా ఎవ్వరూ చేయని ప్రక్రియలో బొమ్మలు వేయాలి అనే ఆలోచన వచ్చింది రాంబాబుకి. అలాంటి ఆలోచనలోంచి పుట్టిందే నాసికా చిత్రం. ముక్కును రంగుల్లో ముంచి ఆ ముక్కునే కుంచగా చేసుకుని బొమ్మలు వేయాలి. ఆలోచన అయితే బ్రహ్మాండం, కానీ అది సాధ్యపడుతుందా? ప్రయత్నించాడు. రాత్రింబవళ్ళు సాధన చేశాడు. కంటి సమస్యలు వచ్చాయి, మెడ విరిగిపోయేంత నొప్పులు వచ్చాయి. ఇంట్లో వాళ్ళు, స్నేహితులు వద్దురా బాబు, ప్రమాదం అన్నారు. కానీ లెక్క చేయలేదు. ముక్కుతో నెమ్మది నెమ్మదిగా బొమ్మలు దిద్దాడు, రంగులు అద్దాడు. ఫలితంగా ప్రపంచంలో ఎవ్వరూ చేయని ప్రక్రియకు తానే నాంది అయ్యాడు. సంప్రదాయ చిత్రాలు వేస్తూనే నాసికా చిత్రాలు గీయడంలో నేర్పరి అయ్యాడు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం ఔరా రాంబాబు అంటూ భుజం తట్టిన సందర్భం, మెగా హీరో చిరంజీవి యు ఆర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అంటూ చప్పట్లు కొట్టిన లాంటి సందర్భాలు రాంబాబు చిత్ర జీవితంలో చాలానే ఉన్నాయి. ఈ నాసికా చిత్ర ప్రక్రియలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు రాంబాబు. వేదికపై నర్తకి శాస్త్రీయ నృత్యం చేస్తుంటే అదే వేదికపైనే ముక్కుతో ప్రత్యక్షంగా నాట్య చిత్రాలు గీసి ఔరా అనిపించే చిత్రలేఖన సాహసాలు చాలానే చేశాడు రాంబాబు. తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన నాసికా చిత్రాలు ఒకటైతే, సంప్రదాయ చిత్రాలు గీయడంలో రాంబాబుది ప్రత్యేక శైలి. ఆయిల్, అక్రిలిక్, పెన్సిల్, వాటర్ కలర్ ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఆరితేరిన వాడే. ఆర్టిస్ట్ గా సక్సెస్ అవ్వడం అంటే బొమ్మల్లో పరిణితి చెందడం, సొంత కళపై నిలబడ్డమే కాదు, పదుగురికి తాను నేర్చుకున్న కళ ఏదో ఒక రూపంలో ఉపయోగపడాలి, కుటుంబానికి ఆసరాగా నిలవాలి. రాంబాబు అదే పని చేస్తున్నాడు. సొంతంగా ది సద్గురు స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పేరుతో పిల్లలకు, చిత్రకళ విద్యార్థులకు, ఔత్సాహికులకు శిక్షణనిస్తున్నాడు. కుటుంబానికి అన్ని రకాలుగా తాను అండగా నిలిచాడు. సుదీర్ఘమైన చిత్రకళా ప్రస్థానంలో ప్రోత్సాహక గుర్తింపులు, సత్కారాలు చాలానే ఉన్నాయి. లయన్స్ క్లబ్ ప్రతినిధిగా సామాజిక సేవలోనూ ముందుంటాడు రాంబాబు. మొత్తానికి తాను కలలుగన్న రంగుల ప్రపంచాన్ని స్వయం కృషితో తనకు తానే సృష్టించుకుని విజేత అయ్యాడు. ఇది రాంబాబు రంగుల ప్రపంచం. ప్రియమైన మీతో కార్యక్రమాలు తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, I'm Muhammad Irfan and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Abhijit P.S. Nayar Gari, Violin Vadya Sangeetam, 1 minute music bite.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా, ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది
అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసుని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షిక. ప్రతిరోజు సాయంత్రం IST 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒకసారి నాకు వినమను
సిద్ధవిన మరి.
మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే భార్గవితో. భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నాడు. 6 ఏళ్లపాటు పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. కానీ అతన్ని ఆధార్ పట్టించింది. అదెలా అని అనుకుంటున్నారా? అతడు తన ఫోన్ నెంబర్కి ఆధార్ అనుసంధానం చేసుకోవడంతో పోలీసులకు విషయం తెలిసిపోయింది. దాని ఆధారంతో అతడు ఎక్కడ ఉన్నది అనేది కనిపెట్టి పట్టుకున్నారు. సతీష్ మహిపాల్ వాల్మీకి అనే వ్యక్తి 2010వ సంవత్సరంలో తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాట. ఆ తర్వాత ఆమెని ముక్కలు ముక్కలుగా కోసేసి ఆ కేసుకు సంబంధించిన అతడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. నాసిక్ రోడ్ సెంట్రల్ జైలు నుంచి వాల్మీకి 2012లో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. అతడి ఫొటోస్ ని అన్ని చోట్ల ముద్రించారు కూడా, కానీ వాల్మీకి మాత్రం దొరకలేదు. ఇటీవల వాల్మీకి తన ఫోన్ నంబర్ ని ఆధార్కు అనుసంధానం చేసుకున్నాడు. దీంతో సంబంధిత అధికారుల ద్వారా ఈ విషయం పోలీసులకు చేరింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫోన్ నంబర్ ఆధారంగా అతడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. సుమారు 6 ఏళ్ల పాటు వాల్మీకి పోలీసుల నుంచి తప్పించుకుని ఉత్తరప్రదేశ్లోని బరానా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. మొబైల్ కు ఆధార్ లింక్ చేయడం ద్వారా అతన్ని పట్టుకోగలిగామో పోలీసులు తెలిపారు. మళ్లీ అతన్ని నాసిక్ సెంట్రల్ జైలు కి తరలించారు. సో ఆధార్ గురించి రకరకాలుగా ఈ మధ్య మనం వింటూ ఉన్నాము. మొత్తానికి ఇదైతే పోలీసులకి లాభం చేకూర్చే పని జరిగిందనమాట. తర్వాత తెలుసుకునే అవకాశం లేనప్పుడు నిజం చాటుగా ఉండిపోతుంది. నిజం ఏమిటో తెలియనప్పుడు జనం ఏదో ఒకటి అనేసుకోవడం ఒక ప్రహసనల్లా నడుస్తూ ఉంటుంది. తెలియనిది ఏమిటో తెలుసుకోవటానికి సత్యాన్వేషణ చేసేవాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. గాలివాటు కబుర్లను వాళ్ళు నమ్మరు. తార్కిక జ్ఞానంతో పుటం పెట్టి వాస్తవం ఏమిటో తెలుసుకోవటానికి నిరంతరం కృషి చేస్తారు. సత్యాన్వేషణకు కొన్ని పద్ధతులు పరికరాలు అవసరమవుతాయి. ఒకప్పుడు అలాంటి పరికరాల అందుబాటు తక్కువ, ఇప్పుడు ఎక్కువ. ఇంటర్నెట్, పుస్తకాల లభ్యత పెరిగింది. సమాచారాన్ని బేరీజు వేసుకోవటం ఇప్పుడు క్షణాల్లో పని. ఈ రీత్యా సోషల్ మీడియాలో అన్నీ నిజాలే ప్రసారం జరగాలి, అన్నీ వాస్తవాలే చెలామణి అవ్వాలి. కానీ అలా జరగటం లేదు. సోషల్ మీడియా పెద్ద ఎత్తున అవాస్తవాలు, అబద్ధాలు, కల్పితాల ప్రవాహంలో కొట్టుకుపోతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? అక్షరాస్యత ఉన్న, ఉన్నత విద్యా అభ్యాసకులు పెరిగిన ఆధునిక కాలంలో ప్రయాణం చేస్తున్నా ఇలా ఎందుకు జరుగుతోంది? దీనిపై పరిశీలన అవసరం. ఎవరో ఒక పాత హీరోయిన్ ఇప్పుడు అవకాశాలు కోల్పోయిందని, అడుక్కు తినేంత దుస్థితిలో ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త అందరికీ ఆగిపోతుంది. 7 తరల సర్పం ఒకటి కర్నూలులో కనబడిందని ఒక ఫోటో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఒక దేవుడి బొమ్మను 21 మందికి పంపిస్తే 24 గంటల్లో ఒక మంచి వార్త వింటారు అని ఎవరి నుంచో సమాచారం వచ్చిపడుతుంది. అది కూడా అలా అలా అనేక మందికి చేరిపోతూ ఉంటుంది. వాట్సాప్, ఫేస్బుక్లలో రోజు ఇలాంటి సమాచారాలు మనకు తారసపడుతూనే ఉంటాయి. వచ్చిన సమాచారం వాస్తవమా కాదా అని తర్కించుకోవటం చాలా మంది చేయటం లేదు. అదొక విడ్డూరంగానో వేలం వెర్రిగానో భావించి షేర్ చేయటం, ఫార్వర్డ్ చేయడం చాలా సాదాసీదాగా చేసేస్తున్నారు. కొన్ని మతాలకు కులాలకు వ్యతిరేకంగా లేదా అనుకూలంగా కూడా ఇలాంటి ప్రచారం యథేచ్ఛగా సాగిపోతోంది. క్షణాల్లో, గంటల్లో సోషల్ మీడియా అబద్ధాలతో నిండిపోతోంది. విజ్ఞానవంతమైన పౌర సమాజం ఏర్పడటానికి ఈ ధోరణి పెద్ద ఆటంకంగా నిలుస్తుంది. అంతకు మించి మనుషుల మధ్య సుహృద్భావం, సహృదయత పెరగకుండా చేస్తుంది. విద్వేషం, మూర్ఖత్వం పెరిగేలా ప్రేరేపిస్తుంది. శాస్త్ర విజ్ఞానం ద్వారా అభివృద్ధి చెందిన సమాచార వ్యవస్థ అందుకు భిన్నమైన వాతావరణం కల్పించడానికి వినియోగం కావటం అత్యంత బాధాకరం. మన చదువుల్లోనూ సమాజంలోనూ తార్కిక జ్ఞానం లోపించటమే ఈ పరిస్థితి ప్రధాన కారణం. మన ఎంపికకు, అభిప్రాయానికి ఒక తార్కిక దృష్టి దోహదపడాలి. ఒక నటుడో, కులమో, మతమో, ప్రాంతమో, పార్టీయో ఎంపికకు ఆధారమైతే వాస్తవం మరుగున పడుతుంది. ఆ నటుడు ఏది చెబితే అది రైటు, ఆ మతం ఏది ప్రకటిస్తే అది నిజం అనుకునే ధోరణి ఆలోచించే శక్తిని హరించివేస్తుంది. అలాగే వచ్చిన ప్రతి సమాచారాన్ని యథాలాపంగా చదివి నమ్మేయటం కూడా సమాజానికి చెడునే కలిగిస్తుంది. ఈ రకమైన అనుసరణ మారాలి. ఎవరు చెప్పినా, ఏ ఎఫెక్ట్తో చెప్పినా దానిలో నమ్మదగింది ఉందా లేదా అనే ప్రశ్న ఉదయించాలి. మరికొన్ని అంశాలతో బేరీజ్ వేసుకుని నిర్ధారణకు రావాలి. మనకు కూడా ఆ విషయం నిజమే అనిపిస్తే, దానికి ప్రచారం కల్పించడం అవసరం అనిపిస్తే ముందుకు వెళ్ళాలి. అబద్ధం అనిపించినప్పుడు అది తప్పుడు సమాచారం అని పేర్కొని దాన్ని అక్కడితో నిలిపేయాలి. సాంకేతిక సమాచార వ్యవస్థ అరచేతికి అందిన నేపథ్యంలో ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కొంతమంది కావాలనే అబద్ధపు సమాచారాన్ని సృష్టించడం అవసరంగా అలవాటుగా పెట్టుకున్నారు. సంచలనం కలిగించడం కొందరికి సరదా అయితే అబద్ధాలతో లబ్ధి పొందడం కొందరికి వ్యూహం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చే సమాచారం, మైనార్టీలకు వ్యతిరేకంగా సాగే ప్రచారం, అభ్యుదయవాదులను కించపరిచే సమాచారం కొన్ని ప్రగతి నిరోధక శక్తుల పన్నాగం. అలాంటి సమాచారం తప్పుదోవ పట్టించేదిగా, కులమత ఉద్వేగాలను రెచ్చగొట్టేదిగా ఉంటుంది. ఇలాంటి పని చేయటానికి కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు సోషల్ మీడియాను బలమైన వేదికగా వినియోగిస్తున్నాయి. అంకెలకందని, చరిత్రతో పొసగని అబద్ధాలను నిజమే అన్నంత ఉద్వేగంతో వారు ప్రచారం చేస్తారు. ఆలోచనతో కూడిన ప్రశ్నలకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వరు. తీవ్రమైన విద్వేషం, అసభ్యకరమైన భాష వారి పోస్టుల్లో కనిపిస్తాయి. వాటిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని తీవ్రంగా విమర్శించడం వాళ్ల పనిగా ఉంటుంది. ఇలాంటి వాటిని గమనించడానికి కాస్త వివేచన, విచక్షణ అవసరం. చరిత్రను, సామాజిక అంశాలను తెలుసుకోవడం, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండటం చాలా అవసరం. సోషల్ మీడియా ఇప్పుడు అందరిది. మన అరచేతిలో నుంచే మనం వార్తలు ఇవ్వచ్చు, వ్యాఖ్యానించవచ్చు, ప్రచారం చేయొచ్చు, అవాస్తవాలను ఖండించవచ్చు. సమాచార సృష్టి, వ్యాప్తి అనేవి ఎప్పుడూ ఆయుధాలే. ఈ ప్రపంచాన్ని ఇలాగే ఉంచటానికి, అందుకు ప్రజలను మార్కెట్ మతోన్మాదాల్లో ముంచెత్తటానికి కొందరు ప్రయత్నిస్తారు. ఈ ప్రపంచాన్ని ఇంతకన్నా మంచిలోకి మళ్లించడానికి, అభ్యుదయకరంగా విస్తరిల్లడానికి మరికొందరు ప్రయత్నిస్తారు. ఎవరిది ఏతోవో తెలుసుకోవడానికి జనం మరింత జాగృతతో, మరింత తార్కిక దృష్టితో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవటమే నేడు పౌరులకు అత్యంత ఆవశ్యకమైన విధి. సోషల్ మీడియా ఇప్పుడు సాదాసీదా కాలక్షేపం కాదు, అది మనలో వికసించే చీకటో వెలుగో కూడా. అది గమనించుకుని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం కరెక్ట్గా ఉంటుంది. తర్వాత, చరిత్ర అనేక పాఠాలు నేర్పుతుంది. నియంతలు, ప్రజాపీడలకు చరిత్ర పుటల్లో చోటుండవచ్చు, కానీ వారికి జనహృదయాల్లో మాత్రం స్థానం దక్కదు. తమను మించిన వారు లేరని విర్రవీగే పాలకులు మొట్టమొదట వంటబట్టించుకోవాల్సిన పాఠమిది. ఔరంగజేబు, దారా షికోవ్లు ఇద్దరు అన్నదమ్ములు. వారు షాజహాన్ కుమారులు. పరాయి మతం పొడగిట్టనివాడిగా, భిన్న సంస్కృతుల్ని అణుమాత్రం కూడా సహించలేని నియంతగా ఔరంగజేబు అందరికీ తెలుసు. కానీ ఆయన తమ్ముడు దారా షికోవ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. భారతీయ బహుళత్వ సంస్కృతిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఆయన ఇస్లాం, హిందూ మతాల మధ్య సఖ్యత సాధించేందుకు శ్రమించారు. కానీ కుహనాలౌకికవాదాన్ని పట్టుకు వేలాడిన పాలకులు మాత్రం ఔరంగజేబు వంటి వారికే పెద్దపీట వేశారు. నియంతల చరిత్రనే ప్రచారంలో పెట్టారు. పాఠ్యపుస్తకాల్లోనూ అలాంటి చరిత్రనే అట్టించారు. ఫలితంగా జీవితాంతం బహుళత్వ విలువల విస్తరణకు కృషి చేసిన దారా షికోవ్ వంటి వారు మరుగున పడిపోయారు. ఈ అన్యాయాలను సరిదిద్దాల్సిన బాధ్యత, ఈ తప్పులను మార్చాల్సిన కర్తవ్యం హేతుబద్ధంగా ఆలోచించే ప్రతి ఒక్కరి మీద ఉంది. మధ్యయుగానికి సంబంధించిన ఈ చారిత్రక పాత్రల పట్ల వ్యాప్తిలో ఉన్న అభిప్రాయాలను మార్చాల్సి ఉంది. ఇస్లాం, హిందూయిజాల పట్ల ఈ అన్నదమ్ముల దృక్పథాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. హిందువుల దేవాలయాలను, పాఠశాలలను కూల్చివేయాలని 1669 ఏప్రిల్ 9 ఔరంగజేబు తన గవర్నర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే బెనారస్ లోని కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని కృష్ణుని ఆలయంతో పాటు సోమనాథ దేవాలయం పైన దాడులు జరిగాయి. ఆ తర్వాత 10 అంటే 1679 ఏప్రిల్ 2 హిందూ మతస్థులపై అత్యంత అన్యాయమైన జిజియా పన్ను విధించారు. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు జైలు శిక్షల నుంచి మినహాయింపులు ఇచ్చేవారు. 1665 హిందూ ముస్లిములకు దిగుమతిపై వేర్వేరు కస్టమ్స్ సుంకాలు నిర్ణయించారు. హిందూ వ్యాపారులు 5%, ముస్లింలు 2.5% సుంకం చెల్లించాలని నిర్దేశించారు. 1668 హిందువుల పండగలన్నింటినీ ఔరంగజేబు నిషేధించారు. 1671 హిందూ ముఖ్య గుమాస్తాలందరినీ తొలగించి వారి స్థానే ముస్లిం ఉద్యోగుల్ని నియమించారు. ఔరంగజేబు సిక్కుల పట్ల మరీ కక్ష కట్టినట్లుగా వ్యవహరించారు. సిక్కు ప్రార్థనాలయాలను కూల్చివేయాలి అని ఆదేశించారు. గురు తేజ్ బహదూర్ సింగ్ ను బంధించి మత మార్పిడి కోసం బలవంతం చేశారు. తీవ్ర హింసలపాలు చేశారు. అందుకు ఆయన సమ్మతించకపోవడంతో పాశవికంగా తల నరికివేశారు. ఆ తర్వాత గురు గోవింద్ సింగ్ 4 కుమారులను చంపించారు. జాదునాథ్ సర్కార్ అనే చరిత్రకారుడు ఔరంగజేబు వెలువరించిన నిర్ణయాలను, ఆయన జమానాలో చోటు చేసుకున్న ఘటనలను క్రమ పద్ధతిలో అక్షరబద్ధం చేశారు. వివిధ మతాల సారాన్ని తెలుసుకోవడం కోసం తపించిన జిజ్ఞాసువుగా దారా షికో జీవించారు. క్రైస్తవ మత గ్రంథాలతో పాటు హిందూ వేదాంతాన్ని ఆయన ఔపోసన పట్టారు. సూఫీ తాత్వికుల రచనల్ని చదివారు. హిందూ పండితుల సహకారంతో ఉపనిషత్తుల్ని ఆయన పర్షియన్ భాషలోకి అనువదించారు. మతాల్లోని సార్వత్రిక సత్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించిన దారా షికో హిందూ ముస్లిం మతాల మధ్య సారూప్యతలు ఆవిష్కరించేందుకు కృషి చేశారు. లాల్ దాస్ అనే హిందూ యోగి, ఫకీర్ సర్మద్ అనే ముస్లిం పండితుల వద్ద ఆయన తాత్విక శాస్త్రాన్ని అభ్యసించారు. అయితే షికో పొడగిట్టని ఔరంగజేబు ఆయనపై మతద్రోహి అన్న ముద్ర వేసి వెలివేశారు. మరణశిక్ష విధించక తప్పదని నాటి మతాధికారులతో తీర్మానింపజేశారు. చివరికి ఔరంగజేబు అమానుషం బారిన పడి దారాషికో ప్రాణాలు కోల్పోయారు. మధ్యయుగాలకు చెందిన ఈ నాయకులు పరస్పర విరుద్ధ భావజాలానికి ప్రాతినిధ్యం వహించారు. సుమారు 7 దశాబ్దాల క్రితం భారత రాజ్యాంగంలో నిర్దేశించుకున్న సూత్రాల ప్రాతిపదికన చూస్తే ఔరంగజేబుది పూర్తి విరుద్ధ వ్యక్తిత్వం. రాజ్యాంగంలో రాసుకున్న భిన్నత్వంలో ఏకత్వం, సమానతా సూత్రావళికి దారాషికోవ్ నిఖార్సైన ప్రతినిధిగా కనిపిస్తారు. వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉంటే స్వాతంత్ర్యానంతర భారతదేశంలో పాలకులు ఔరంగజేబును ఎందుకు అంతగా నెత్తికెత్తుకున్నారో, ఆయన్ను ఓ గొప్ప నాయకుడిగా చిత్రీకరిస్తూ పనిగట్టుకుని ఎందుకు ప్రచారం నిర్వహించారో అర్థం కాదు. నెహ్రూ జమానాలో ఢిల్లీలోని ఓ ప్రధాన రహదారికి ఔరంగజేబు మార్గ్గా నామకరణం చేశారు. జీవితాంతం పరమత ద్వేషిగా నియంతగా బతికిన ఓ వ్యక్తిని అంతగా నెత్తికెత్తుకున్నారంటే ఏమిటర్థం? ఆయన విధానాలు ఆదర్శప్రాయమైనవి అని వారు చెప్పదలుచుకున్నారా? మోదీ సర్కార్ ఆగమనం తర్వాత ఆ తప్పును సరిదిద్దారు. ఔరంగజేబు పేరిట ఉన్న రహదారిని 2015లో అబ్దుల్ కలాం మార్గ్గా మార్చేశారు. మహోన్నత వ్యక్తిత్వానికి, భారతీయ బహుళత్వ విలువలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచిన కలాం పేరును ఆ మార్గానికి ప్రతిపాదించడాన్ని ఎంతో మంది హృదయపూర్వకంగా స్వాగతించారు. మధ్యయుగ నియంత స్వామ్యం నుంచి అబ్దుల్ కలాం నమ్మిన మానవీయ విలువల దిశగా దేశాన్ని నడిపించేందుకు ఆ పేరు మార్పు ఓ స్వాగత సూచికగా ఉపయోగపడుతుంది. వలసవాద ప్రతీకలైన కొందరు బ్రిటిషర్ల పేరిట ఏర్పాటైన చిహ్నాల పేర్లను పదుల సంఖ్యలో ఇప్పటికే మార్పు చేసుకున్నాం. కాబట్టి చారిత్రక తప్పిదాలను దిద్దుకోవడం విపరీత చర్యగా ఎవరైనా అభివర్ణిస్తే అది పొరపాటే. దేశానికి ఇప్పుడు కావాల్సింది అబ్దుల్ కలాం విశ్వసించిన విలువలు, సిద్ధాంతాలే. ప్రియమైన మీతోలు తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా, కప్పులో తాగాలా అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్ గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూన్టు చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. అనుకున్నట్లే జరిగింది. ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. డిపాజిట్ రేట్లను పెంచడంతో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుందిట. ప్రస్తుతం ఉన్న నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు ఎంసీఎల్ఆర్ 7.95% 8.15% పెంచుతున్నట్లు ఎస్బీఐ ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. కాగా 2016 ఏప్రిల్ తర్వాత ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. తక్కువ మొత్తం భారీ మొత్తం డిపాజిట్ రేట్లను 0.75% పెంచుతున్నట్లు ఎస్బీఐ నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకు నిధుల వ్యయం ఆధారంగా రుణ రేట్లను ఎంసీఎల్ఆర్ ని నిర్ణయిస్తోందంటే బ్యాంకు నిధులు సమీకరించే వ్యయం అంటే డిపాజిట్ రేట్లను ఏమాత్రం పెరిగినా ఆ ప్రభావం రుణ రేట్లపై కూడా పడుతుంది. నిన్న డిపాజిట్ రేట్స్ ని పెంచడంతో తాజాగా రుణ రేట్లను కూడా పెంచింది. అయితే ఎస్బీఐతో పాటు మరో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రుణ రేట్లను పెంచిందిట. ప్రస్తుతం ఉన్న 8.15% 8.30% పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకులు పెంచిన రుణ రేట్లు ఇవాల్టి నుంచి అంటే మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. తర్వాత ఇంకో విషయానికి వద్దాము. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తీరుని నిరసిస్తూ రేపటి నుంచి 5 రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ బంద్ పాటించాలి అని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి ఐకాసా నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్స్ ని బంద్ చేస్తున్నట్లు ఐకాసా చైర్మన్ డి సురేష్ బాబు ఇవాళ వెల్లడించారు. ఈ రోజు దక్షిణాది నిర్మాతల మండలి ఐకాసా సమావేశమైంది. ఆ తర్వాత సురేష్ బాబు మీడియాతో మాట్లాడడం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. 5 రాష్ట్రాల నిర్మాతల మండలి సంయుక్తంగా ఐకాసా ఏర్పాటు చేసుకున్నామని ఆయన చెప్పారు. ఆంగ్ల సినిమాలకు వర్చువల్ ప్రింట్ ఫీజు వసూలు చేయడం లేదని, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు విపిఎఫ్ తగ్గించట్లేదని అన్నారు. విపిఎఫ్ ధరలు సున్నా చేయడం లేదని అన్నారు. వాటిని తగ్గించే వరకు థియేటర్స్ బంద్ కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందుకోసం 5 రాష్ట్రాల్లోని నిర్మాతలు, పంపిణీదారులు కూడా మద్దతు ఇచ్చారని కూడా తెలిపారు. ఈ న్యూస్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. కాకపోతే 2 సెకండ్ లోపు ఏమన్నా బ్యాలెన్స్డ్ గా ఏదైనా ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తే చూద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు రాలేదు. కాబట్టి రేపటి నుంచి వాళ్ళు అనుకున్న ప్రకారమే బంద్ పాటించాలని నిర్ణయించారు. అండ్ కేవలం బీపీఎఫ్ ధరలు ఎక్కువగా ఉండటమే కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయట. కొన్నిసార్లు సినిమా థియేటర్స్ లో 20 నిమిషాల పాటు ప్రకటనలు వేస్తున్నారట. దీనివల్ల ప్రేక్షకుడు తీవ్ర అసహనానికి గురవుతున్నాడు. నిజమే కదా, సినిమాకు రావడమే ఇబ్బంది అనుకునే పరిస్థితుల్లో జనాలు అడ్వర్టైజ్మెంట్లను ఇష్టపడడం లేదు. ఇక జనాలకు ఇష్టమైన సినిమా ట్రైలర్స్ ని వేయడానికి ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇలా పలు అంశాల విషయమై చర్చలు మొదలుపెట్టారట. ట్రైలర్స్ కి తక్కువ తీసుకునేందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. రేట్లు తగ్గించే విషయంతో సహా పలు అంశాల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 5 రాష్ట్రాల్లో రేపటి నుంచి సినిమా థియేటర్స్ ని బంద్ చేస్తున్నారు. తదుపరి జరిగే చర్చల్ని బట్టి ముందుకు వెళ్తామంటున్నారు వాళ్ళు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏర్పాటు చేసిన కొన్నాళ్ల తర్వాత వర్చువల్ ప్రింట్ ఫీజు ని తీసేయాలి. యాక్చువల్గా అమెరికాలో అలాగే చేశారు, కానీ ఇక్కడ ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. అయితే దాన్ని ఎప్పుడు 0కు తీసుకువస్తారు అని అడుగుతున్నారు వీళ్ళు. దానికి వారి వద్ద నుంచి సమాధానం లేదు. ఇప్పటికైతే కొంత తగ్గించారు, ఇంకా తగ్గాల్సి ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో విపిఎఫ్ రేటు అంతా ఒకటే ఉంది. ఉత్తరాదిలో కొన్ని చోట్ల ఎక్కువ ఉంది, మరి కొన్ని చోట్ల తక్కువగా ఉంది. ఇంతకు ముందు మామూలు సౌండ్ టెక్నాలజీ ఉండేది, ఆ తర్వాత డిటిఎస్ వచ్చింది, దాన్ని ఎగ్జిబిటరే పెట్టుకున్నాడు. ఇప్పుడు అట్మోస్ అని వస్తుంది, అది కూడా ఎగ్జిబిటరే పెట్టుకున్నాడు. దానికి ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదు. ప్రొజెక్షన్ సిస్టమ్ మాత్రం వేరెవరో కొత్త వాళ్ళు వచ్చి అది పెట్టేసి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఒక థియేటర్లో సౌండ్, సినిమా ప్రొడక్షన్, ప్రొజెక్షన్ సీట్లు అన్ని థియేటర్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ప్రొజెక్షన్ ని విభజించి డివైడ్ చేసి దానికి ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తున్నారు. యుఎఫ్ఓ, క్యూబ్ వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రసాద్ వాళ్ళది ఈ పిఎక్స్డి అని ఉంది. ఇండస్ట్రీ ఏమంటే తాను దానికి కట్టుబడి ఉంటాను అని ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళు వీళ్ళకి మాట ఇచ్చారట. అవి కూడా రాక్స్, అల్ట్రా, ప్రొవిజ్ చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే యుఎఫ్ఓ క్యూబ్లకి 90% వాటా ఉండడంతో వీళ్లతోనే ప్రధానంగా చర్చించాల్సి వస్తుంది. వీళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. కొత్తగా పోటీకి ఎవరైనా వస్తాము అంటే మాత్రం తప్పకుండా ప్రోత్సహిస్తామంటున్నారు. సినిమాల్ని ఆపేయాలని ఎలాంటి దురుద్దేశం లేదు మాకు. సినిమా అనేది ఆపకుండా ఉండాలనేది మా తపన. రేపు ఎవరైనా మాకు 1000 ప్రొజెక్టర్లు, 1000 సర్వర్లు ఇస్తే వెంటనే పెట్టేస్తాం. మాది సమ్మె కాదు, మంచి పరిస్థితుల్లో పనిచేయాలి అని అనుకుంటున్నాం. అందరికీ న్యాయం జరుగుతుంది. బంద్ చేయటం వల్ల కోల్పోయే నష్టం కన్నా భవిష్యత్తులో వచ్చే లాభమే ఎక్కువ. ప్రస్తుతం తెలుగు సినిమా వరకు బంద్ ఉంటుంది. హిందీ, ఇంగ్లీషు సినిమాల వాళ్లతో మాట్లాడదాం అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఒక వ్యాపారం మొదలు పెట్టారండి. ఎవరైనా లాభాలు రావాలని ప్రయత్నిస్తారు. మనం కూడా సినిమా తీస్తున్నాం, లాభం రావాలని చూస్తాం. ఎవరైనా సరే అది రెండు వైపులో ఉంటుంది. ఇంగ్లీషు సినిమాకు లేని విపిఎఫ్ తెలుగు సినిమాలకు ఎందుకు అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. చిన్న సినిమాకు పెద్ద లాభం వచ్చేలా కూడా మాట్లాడుతున్నారన్నమాట. అగ్రిమెంట్ చేసుకున్నారు కదా అనొచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే, కొందరు ఎగ్జిబిటర్లు చూసి చూడకుండా సంతకాలు చేసేసారు. ప్రోగ్రామింగ్ చేయడం వేరు, పరికరాలు అమర్చడం వేరు. చాలా మంది ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, స్టూడియో యజమానులుగా ఇలా పలు పాత్రలు పోషిస్తున్నారు. కేవలం నిర్మాతగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కి ఇలా ఎవరికి వారికి థియేటర్స్ ఉన్నాయి. మనం న్యాయంగా ఉండాలి. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కేవలం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లిస్తారు. ఎగ్జిబిటర్స్ కూడా వీళ్ళ వాళ్లే, వేరే పార్టీలా వచ్చి వేరే రేట్లు తీసుకుంటున్నారు, దాన్ని తీసేయమని అడుగుతున్నారు వీళ్ళు. వీరంతా చిత్ర పరిశ్రమలో భాగంగానే మాట్లాడతారు, చివరికి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. గెలుపోటములు అనే సమస్య ఇక్కడ లేదు. అందరూ కలిసి ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలి అన్నదే వీరి తపన. అండ్ వీరు కోరుకున్నది సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఎంటర్టైన్మెంట్ కదండి, ఏదో అలా బిజీ స్కెడ్యూల్ నుంచి ఏ వీకెండ్ ఎప్పుడో ఒకసారి ఎవ్రీ వీకెండ్ కూడా కాదు, అలా మూడ్ వచ్చినప్పుడు అలా వెళ్తాం, ఎంజాయ్ చేసి వస్తాం. నిజంగా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు మధ్యలో, పైగా వదిలింది దాని గురించి ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, తప్పులు తడగలుగా సాగుతున్న వాహనాల యోగ్యత పరిశీలన ఫిట్నెస్ కి ఇక అడ్డుకట్ట పడనుంది. ఈ తంతు పేరుతో సాగుతున్న అక్రమాలు నిలిచిపోనున్నాయి. దాదాపు 14.40 కోట్ల రూపాయలతో మల్కాపూర్ దగ్గర నిర్మిస్తున్న వాహనాల మోడల్ తనిఖీ, వాహన యోగ్యత ధృవీకరణ కేంద్రం భవన నిర్మాణ పనులు కొలిక్కొచ్చాయి. దీనికి సంబంధించి యంత్రాలు, ఇతర కంప్యూటర్ పరికరాలు అమర్చాక కేంద్రాన్ని అందుబాటులోకి తేరినారు. ఇందుకు మరో 6-7 నెలలు పట్టొచ్చు అని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా రవాణా వాహనాలు ఫిట్నెస్ ధృవీకరణ తప్పనిసరిగా తీసుకోవాలి. గ్రేటర్ వ్యాప్తంగా 1.3 లక్షల ఆటోలు, 70,000 క్యాబ్లు, 2,000కు పైనే పాఠశాలల బస్సులు, ఇతర రవాణా వాహనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్కూల్ బస్సులు ప్రతి ఏటా జూన్ నాటికి తప్పనిసరిగా ఫిట్నెస్ ధృవీకరణ తీసుకోవాలి. ఇతర రవాణా వాహనాలకు ఫిట్నెస్ తప్పనిసరి, లేదంటే రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాటిని సీజ్ చేసే అధికారం ఉంది. ఈ సందర్భంగా వాహనం మోడల్ నుంచి బ్రేకులు, లైట్లు, టైర్లు, పొల్యూషన్, బీమా ఇలా అన్ని పక్కాగా ఉన్నప్పుడే యోగ్యత ధృవీకరణ జారీ చేస్తారు. పాఠశాలల బస్సులను అణువణువు పరిశీలిస్తారు. చిన్నపిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం రవాణా వాహనాల తనిఖీ అంతా తూతూమంత్రంగానే సాగిపోతుంది. అడిగినంత చేతులు పెడితే చాలు, ఆర్టీఎస్ సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించి ధృవీకరణ జారీ చేసేస్తున్నారు. ముఖ్యంగా చాలా వాహనాలు కాంప్రిహెన్సివ్ లేదా థర్డ్ పార్టీ బీమా తీసుకోవడం లేదు. ప్రతి ఏటా ప్రీమియం చెల్లించాల్సి రావడంతో కొందరు దొంగ బీమా పత్రాలు ఆర్టీఏకి సమర్పిస్తున్నారు. ఇటీవల అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో ఎస్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఇలాంటి తనిఖీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్రేక్లు, టైర్లు బాగా లేకపోయినా సరే ధృవీకరణలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 5-6 ఏళ్ళు పాతదైన ఒక రవాణా వాహనానికి ఫిట్నెస్ ధృవీకరణ పొందాలంటే అన్ని ఛార్జీలు కలిపి 15,000 నుంచి 20,000 రూపాయల ఖర్చు తప్పదు. దీన్ని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆటోమేటిక్ ట్రక్ తో ఇలాంటి అక్రమాలకు కళ్లం పడుతుంది అని అధికారులు చెబుతున్నారు. సారీ, ఆటోమేటిక్ ట్రాక్ తో, ట్రక్ కాదు, వాహనం లోపలికి వెళ్లిన వెంటనే కంప్యూటర్ ఆధారిత యంత్రాలు మొత్తం బస్సు లేదా ఇతర వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేస్తుంది. వాహనం టైర్లు, బ్రేకులు, ఇతర సామాగ్రి ప్రమాణాల ప్రకారం ఉండాల్సిందే. పాత వాహనాలు కాలుష్య ఉద్గారాలను విడిచిపెడుతూ ఉంటాయి. ప్రస్తుతం పొల్యూషన్ చెక్ చేస్తున్న అంత పకడ్బందీగా సాగడం లేదు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే పొల్యూషన్ ఇక నుంచి పక్కాగా సాగుతుంది, నగర వాతావరణానికి మేలు ఒనగూరుతుంది. అండ్ వాహనంలో ఏ చిన్న తేడా ఉన్నా యోగ్యత ధృవీకరణ నిలిపివేస్తారు, లోపాలని గుర్తించి మరమ్మతులు చేయాలి అని సూచిస్తారు. భూ తగాదాతో కొంతకాలంగా నిలిచిపోయిన పనులు 1-2 రోజుల్లో ప్రారంభంగానున్నాయి. అండ్ భవనాల కోసం 5.8 కోట్ల రూపాయలు వెచ్చించారు. యంత్రాలు, ఇతర కంప్యూటర్ పరికరాల కోసం 3.25 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు జేటీసీ తెలిపారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే ఇక నుంచి వాహనాల ఫిట్నెస్ తనిఖీ పకడ్బందీగా సాగుతుంది, మోసాలకు ఆస్కారం ఉండదు అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తుంటాను నేనైతే దీనికోసం. నెక్స్ట్, రద్దీ రహదారులపై వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తున్న ట్రాఫిక్ పోలీసులు పోలీస్ ప్రెస్ అని 2 స్టిక్కర్స్ అతికిస్తుంటూ ఉంటారు కదా చాలా మంది, ఆ స్టిక్కర్స్ ఉన్న వాహనాన్ని నిలిపేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అనుమతి లేకుండా పోలీస్ స్టిక్కర్ వాహనాలపై అతికించుకుని వెళ్తున్న 5 వాహనాలని తనిఖీ చేయగా వారికి పోలీసు శాఖకు అసలు సంబంధమే లేదని తేలడంతో వారం రోజుల నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారండి. తనిఖీలు డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నప్పుడు కొందరు ద్విచక్ర వాహన చోదకులు, కార్లలో వెళ్లేవారు ఇలాంటి స్టిక్కర్స్ ని అతికించుకోవడం గమనించి వారి గుర్తింపు పత్రాలని చూపించమని ప్రశ్నిస్తున్నారు. దీంతో పదుల సంఖ్యలో వాహన చోదకులు తెల్ల ముఖం వేశారు. పోలీసులు ఆ స్టిక్కర్లను తొలగించి ఇలా చేయకూడదు అని చెబుతున్నారు. రెండోసారి చిక్కితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 892 మంది వాహన చోదకుల్ని హెచ్చరించారు. నగరం శివారు ప్రాంతాల్లో కొందరు యువకులు నేరస్తులు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ప్రెస్ పోలీస్ స్టిక్కర్లను అతికించుకుని ఆయా విభాగాలకు చెందిన వారిగా నటిస్తున్నారు. తాము విలేకరులమని ఫలానా పత్రికా ఛానల్లో పనిచేస్తున్నామని చెబుతున్నారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా, ఇదిగో గుర్తింపు కార్డు అంటూ ఉత్తుత్తి గుర్తింపు కార్డులను బయటకు తీస్తున్నారు. మరికొందరు ఆంగ్ల పత్రికల విలేకరులు అంటూ సొంతంగా గుర్తింపు కార్డులని తయారు చేసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఠాణాల పరిధుల్లో పదుల సంఖ్యలో ఐపీఎస్లు, పోలీసు అధికారులు, విలేకరులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో వీరి వాహనాలు తనిఖీలు చేయకుండా వదిలేస్తున్నారు. పాత బస్తీలో కొందరు నేరస్తులు కూడా ప్రెస్ స్టిక్కర్లను వినియోగిస్తున్నారు. పగలు రాత్రి నిరాటంకంగా వెళ్లేందుకు కొందరు ఉపయోగించుకుంటుండగా మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దన్నుగా వాడుకుంటున్నారు. హవాలా రాకెట్ కేసులో పోలీసులు పట్టుకున్న సోహన్లాల్ పత్రిక విలేకరిగా గుర్తింపు కార్డును సొంతంగా తయారు చేసుకోవడం ఇందుకు తాజా నిదర్శనం. పోలీస్ ప్రెస్ స్టిక్కర్స్ ని దుర్వినియోగం చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాల నంబర్లని పరిశీలిస్తున్నారు. పెండింగ్ చలానా కట్టేయలేని సూచిస్తున్నారు. మరి ఎక్కువగా పెండింగ్ చలానాలుంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. చలానాలు చెల్లించాకే వాటిని తిరిగిస్తున్నారు. మరికొందరిపై న్యాయస్థానాల్లో అభియోగ పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక పోలీసు ప్రెస్ స్టిక్కర్స్ ని దుర్వినియోగం చేస్తున్న వారిని గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బంధాన్ని అమలు చేస్తున్నారు. పోలీసులు, పత్రికలు, ఛానళ్ల కార్యాలయాల్లో విధులు నిర్వహించే వారు ఏ ప్రాంతాల్లో సంచరిస్తుంటారో తెలుసుకుని అక్కడ ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తుండటంతో రోజుకి 80 మంది నుంచి 100 మంది వరకు పాటుపడుతున్నారు. పోలీసుల బంధువుల్లో కొందరు తమ వాహనాలకు స్టిక్కర్స్ ని అతికించడానికి గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తున్నారు. కొందరు ద్విచక్ర వాహన చోదకులు కార్లలో వెళ్లేవారు సంబంధం లేకపోయినా సరే పోలీసు ప్రెస్ స్టిక్కర్స్ ను వినియోగిస్తున్నారని గుర్తించారు. సో ఇలా చేయడం తప్పు. నేరాల నుంచి తప్పించుకునేందుకు తనిఖీల నుంచి మినహాయింపు కోసం కొందరు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని ఆపి గుర్తింపు కార్డ్స్ అడుగుతున్నారు తప్ప పరిచయం ఉన్న పోలీసులు విలేకరులని నిలపడం లేదు. ప్రభుత్వం గుర్తించిన అక్రిడిటేషన్ కార్డ్స్ చూపిస్తే వదిలేస్తున్నారు. ఇక పోలీసులు తొలగించిన స్టిక్కర్స్ స్థానంలో మళ్లీ అతికించు తిరుగుతూ ఒకవేళ చిక్కితే గనక అప్పుడు కేసులు నమోదు చేస్తారు. అంటే ఫస్ట్ టైం తప్పు చేశారు కాబట్టి వదిలేస్తారు, తెలియక చేశారు అన్న దాంతో. సెకండ్ టైం మాత్రం అసలు ఛాన్సే లేదన్నమాట. తర్వాత జాతీయ రహదారికి మరోసారి తూట్లు పడుతున్నాయండి. ఈసారి భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు కోసం ఈ కసరత్తు జరుగుతోంది. కొన్ని నెలల కిందటే బాగుపడి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని సంతోషిస్తున్న నేపథ్యంలో పైప్ లైన్ రూపంలో మళ్లీ రహదారి తవ్వకాలకు గురవుతోంది. ఆ వెంటే ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతోంది. విస్తరించిన ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతున్న ఈ రహదారిపై తాజా తవ్వకాలతో వాహనదారులకు మరిన్ని కష్టాలు తప్పవు. కూకట్పల్లి జాతీయ రహదారిలో ఇది పరిస్థితి. కూకట్పల్లి జాతీయ రహదారి గత వర్షాకాలంలో మిగిల్చిన కష్టాలు, ప్రమాదకర పరిస్థితిని ఇంకా ప్రజలు మర్చిపోలేదు. రహదారి బాగు కోసం కోట్ల రూపాయలు వెచ్చించిన సకాలంలో నిర్మాణం చేయలేక అప్పటి జాతీయ రహదారుల విభాగం అధికారులు చేతులెత్తేశారు. వర్షాలు ముగిసిన తర్వాత వేస్తామని కాలయాపన చేస్తూ వచ్చారు. మొత్తం మీద కొన్ని నెలలు ఆలస్యంగానైనా 6-7 నెలల కిందటే రహదారి పనులు పూర్తి చేశారు. మంజీరా పైప్ లైన్ వేసిన ప్రాంతాల్లోనూ రహదారి పనులు చేశారు. దీంతో 6 నెలలుగా కాస్త హాయిగా వాహనదారుల రాకపోకలు సాగుతున్నాయి. రోడ్డు సాఫీగా ఉన్నా కొన్ని చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి వర్షాకాలంలో తిప్పలు ఉండవని భావిస్తున్న వాహనదారులకు తాజా తవ్వకాల రూపంలో భయాందోళన ఇప్పటికే మొదలైంది. ఇక ఇప్పుడు రహదారి చేతులు కూడా మారిపోయింది. జాతీయ రహదారుల విభాగం నుంచి ప్రస్తుతం హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంది. భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ వారు గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు కోసం 2 వారాల కిందట కూకట్పల్లిలో శ్రీకారం చుట్టారు. వాస్తవంగా వీరు ప్రస్తుతం హెచ్ఆర్డీసీ నుంచి రోడ్డు తవ్వకానికి అనుమతి తీసుకున్నారు. మూసాపేట భరత్ నగర్ వంతెన నుంచి మియాపూర్ వరకు వీరు ఈ పైప్ లైన్ వేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే మూసాపేటలో పనులు మొదలుపెట్టి జాతీయ రహదారి తవ్వకాలు చేపట్టారు. తవ్వుతూ పైప్ లైన్ వేసుకుంటూ వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రంగధాముని చెరువు జంక్షన్ నుంచి కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు తవ్విపోశారు. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతూ వై జంక్షన్ వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. అండ్ కాలేజీలోకి వెళ్లేందుకు కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. అండ్ కాలేజీలో ఇంటర్ ఎగ్జామ్స్ కోసం పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. నిన్న మొదటి రోజు పరీక్షకు హాజరైన విద్యార్థులతో పాటు వారికి తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబీకులు కూడా ఈ మార్గంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. ఇలాంటి పరిస్థితి ఉన్న చోట ప్రస్తుతం చేపట్టిన తవ్వకాలతో అధికారులు పరీక్ష కేంద్ర నిర్వాహకుల్ని ఆందోళనకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా దీనిపై ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ పనులు 7.5 కిందటే బాలానగర్ లో మొదలయ్యాయి. అక్కడి ప్రధాన రహదారిలో ఈ పనులు చేశారు. అప్పట్లోనే కూకట్పల్లి జాతీయ రహదారిపై కూడా చేసేందుకు పరీక్షించుకున్నారు. బాలానగర్ పనులు పూర్తయిన తర్వాత ఆలస్యంగా కొన్ని నెలల తర్వాత ఇక్కడ చేపట్టారు. ఇప్పటికే జాతీయ రహదారిని కోట్ల రూపాయల నిర్మాణం చేశారు. తాజా తవ్వకాలతో ఆ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పాలి. మరి ముందు చూపుతో సమన్వయంతో అధికారులు వ్యవహరించి ఉంటే పైప్ లైన్ వేసే ప్రాంతంలో రోడ్డును వదిలేసేవారు. ఆ తవ్వకాలు చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ సంస్థ వారు తర్వాత రోడ్డుని పునరుద్ధరించేందుకు నిధులు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ రోడ్లో వెచ్చించిన నిధుల వృధా ఆగి ఉండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వింటుంటే మీకు కూడా అదే అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఇక ఈ రహదారి ఎప్పటికి బాగుపడుతుందో అన్న ఆందోళన మళ్లీ వాహనదారులు మొదలైంది. అదనమాట పరిస్థితి. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. March 1, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.